ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుడుగా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ఈ దినము మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో సమయాన్ని బట్టి వీలైతే ఒక మూడు విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం, పాల్స్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు పౌలు తృష్ణ, లేకపోతే పౌలుకున్న తృష్ణ, క్రీస్తు కొరకు పౌలుకున్న తృష్ణ, పాల్స్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్. రెండో విషయం, పాల్స్ ప్యాషన్ ఫర్ గాస్పల్, సువార్త నిమిత్తము పౌలుకున్న తృష్ణ, సువార్త నిమిత్తము పౌలుకున్న తృష్ణ. మూడో విషయం, పాల్స్ ప్యాషన్ ఫర్ హిస్ బ్రదర్స్ ఆర్ లాస్టింగ్ సోల్స్. మూడో విషయం ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల లేక తన సహోదరుల పట్ల పౌలుకున్న తృష్ణ. ఈ మూడు విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం, పాల్స్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు పౌలుకు ఉన్నటువంటి తృష్ణ. ఒకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 5:14-15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. పౌలు ఇక్కడ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఇల్లు కొనుక్కోవడానికి మావిడ బలవంతం చేస్తూ ఉంది, కారు కొనాలని నా కొడుకు బలవంతం చేస్తూ ఉన్నాడు, ఒక మంచి చైన్ కొనాలని నా కూతురు బలవంతం చేస్తూ ఉంది. కదండి, కొన్నిసార్లు ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. బలవంతం చేయడం అంటే ఆ వ్యక్తి మన పక్కనే కూర్చొని పదే పదే ఇంకా అదే చెప్పడం అన్నమాట, ఆ వస్తువు కొంటావా లేదా, ఆ వస్తువు కొంటావా లేదా, నాకు ఇది ఇప్పుడు కావాలి, నువ్వు కొంటావా లేదా తొందర చేయడం. క్రీస్తునందు ప్రేమ దేని బిడ్డలారా, కానీ పౌలు అంటున్నాడు నన్ను కూడా ఒకరు తొందర చేస్తా ఉన్నారు. ఎవరు తొందర చేస్తున్నారంటే క్రీస్తు తొందర చేస్తున్నాడు. ఏమని తొందర చేస్తున్నాడంటే, ఆ తర్వాత 15 వచనంలో మనకు కనబడుతుంది, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నందియును నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఏమని తొందర చేస్తున్నాడంటే, లివ్ ఫర్ మీ, నా కోసం జీవించు. క్రీస్తు పౌలను తొందర పెడుతున్నాడంట, పౌలా ఇప్పటిదాకా నువ్వు నీ కొరకు నువ్వు జీవించవు చాలు, ఇప్పటిదాకా నీ కోసం నువ్వు బ్రతికావు, నీ ఆశయాల కోసం నువ్వు బ్రతికావు, నీకు నచ్చిన దానికోసం నువ్వు బ్రతికావు, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతికావు, ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ ఇక మీదట నీ కోసం మృతి పొంది తిరిగి లేచినటువంటి నా కొరకు, లివ్ ఫర్ మీ, నా కోసం నువ్వు జీవించు. క్రీస్తు నందు ప్రభువు నిర్మిట్లారు. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, రక్షించబడక మునుపు నువ్వు నీ కొరకు జీవించావు, ప్రభుని రక్షకుడుగా అంగీకరించక మునుపు, బాప్తీసం తీసుకొనక మునుపు, నువ్వు క్రైస్తవుడుగా కాక మునుపు నీ కొరకు నువ్వు జీవించావు, నీ కొరకు నువ్వు బ్రతికావు, నీ కొరకు నువ్వు సంపాదించుకున్నావు, నీ కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించావు, లేకపోతే నీ కుటుంబం కోసం కష్టపడ్డావు, నీ కుటుంబం కోసం ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కోసం శ్రమపడ్డావు. బట్ నౌ ఇక మీదట యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మీదట హీఈస్ ఎక్స్పెక్టింగ్, ఆయన నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు కూడా నువ్వు ఇంతకుముందులాగా జీవించడం కాదు, ఇప్పుడు కూడా నువ్వు ఇంతకుముందులాగా బ్రతకడం కాదు, ఇక మీదట నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి అనని, క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి అనని. ఒకసారి నేను నా స్నేహితుడు మేమిద్దరం కూడా చెన్నైలో మెట్రో ట్రైన్లో వెళ్తా ఉన్నాం. నా పక్కనటువంటి స్నేహితుడు బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నాడు. మా ఎదురుగా ఒక 80 సంవత్సరాల పెద్ద ఆయన, చాలా వృద్ధుడు, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన చాలాసేపు మమ్మల్ని గమనిస్తూ నా స్నేహితుని ఒక ప్రశ్న వేశాడు, ఆర్ యు ఏ క్రిస్టియన్? వెంటనే నా స్నేహితుడు చాలా గర్వంగా ప్రౌడ్గా ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని అన్నాడు. అంటే నా పెద్ద ఆయన, హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్ అని వేశాడు, నువ్వు క్రైస్తవుడు నువ్వు ఎలా చెప్పగలవు అని అన్నాడు. కొంచెం షాక్ అయ్యాం, బట్ ఇమీడియట్గా మా ఫ్రెండ్ ఏమని రెస్పాండ్ చేయాలంటే, చూడండి తాతయ్య, ఐఎమ్ రీడింగ్ బైబుల్ అన్నాడు. నేను బైబుల్ చదువుతున్నాను, సో ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు. ఆయన అన్నాడు, అది సరిపోతుందా నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి? మాకేం అర్థం కాలేదు. మా ఫ్రెండ్ అన్నాడు, చూడు నా మెడలో సిలువ ఉంది అని అన్నాడు. అది సరిపోతుందా నువ్వు క్రైస్తవుడు అనడానికి? మరలా ప్రశ్న. నా స్నేహితుడు అన్నాడు, తాతయ్య నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, నేను బాప్తిస్మం కూడా తీసుకున్నాను అన్నాడు. ఆయన మరలా అదే ప్రశ్న, అవి సరిపోతాయా నువ్వు క్రైస్తవుడు అనడానికి? అన్నే నేను కూడా కల్పించుకొని, తాతయ్య మా చర్చిలో ప్రెజెంట్ వర్షిప్ లీడ్ చేసేది తనే, తను లేకపోతే ప్రెజెంట్ వర్షిప్ జరగదు, చాలా చక్కగా వాయిద్యం కూడా వాయిస్తాడు అని అన్నాను నేను. ఆయన మరలా తిరిగి, నాయనా అవి సరిపోతాయో క్రైస్తవుడు అనడానికి అని అన్నాడు. మాకేం అర్థం కాలేదు. మేము అన్నీ చెప్తా ఉన్నాం, బాప్తిస్మం తీసుకున్నామని చెప్పాము, చర్చ్కు వెళ్తున్నామని చెప్పాము, ప్రెజెంట్ వర్షిప్ లీడ్ చేస్తున్నామని చెప్పి అన్నాము, చర్చిలో యూత్ రోల్స్లో మేమే ప్రాముఖ్యత కలిగిన వారం అని చెప్పి అన్నాము, మా స్నేహితుడు తన మెడలో సిలువను చూపించాడు, చేతిలో బైబిల్ చూపించాడు, ఇన్ని రుజువులు చూపించిన తర్వాత కూడా అవి సరిపోతాయో నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి అని అన్నాడు. మాకేం అర్థం కాలేదు. నేను వెంటనే ఆయన్ని అడిగాను, తాతయ్య ఫస్ట్ అసలు నీసంగా చెప్పు, ఆర్ యూ ఏ క్రిస్టియన్? నువ్వు ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నావు కదా, అసలు నువ్వు క్రైస్తవుడేనా అని ప్రశ్నించా. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ఈ స్టేట్మెంట్ ఆయన మాతో చెప్పి దాదాపు ఇప్పటికీ 16-17 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. కానీ గమనించండి, ఆ స్టేట్మెంట్ నేను మర్చిపోలా, అది నన్ను మర్చిపోనీలేదు. అలాంటి స్టేట్మెంట్ చేశాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, బాబు ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బి ఏ క్రిస్టియన్ అని అన్నాడు. ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బి ఏ క్రిస్టియన్ అన్నాడు. ఏంటి తాత మాకు అర్థం కాలేదు అని అన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, అయినా నేను 30 సంవత్సరాల క్రితం యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, 30 సంవత్సరాల క్రితం నేను బాప్తీసం తీసుకున్నాను, 30 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్తా ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి నేను బైబిల్ని విడిచిపెట్టలా, ఎప్పుడు బైబిల్ నా దగ్గరే ఉంటుంది, ఇదిగో నా బ్యాగ్లో కూడా బైబిల్ ఉంది ఇప్పుడు. బట్ హూ ఇస్ క్రిస్టియన్? అసలు క్రైస్తవుడంటే ఎవరు? క్రైస్తవుడంటే క్రీస్తులాగా జీవించేవాడు కాదా, క్రీస్తులాగా బ్రతికేవాడు కాదా, క్రీస్తులాగా మాట్లాడేవాడు కదా, క్రీస్తులాగా క్షమించేవాడు కదా, క్రీస్తులాగా ఓర్చుకునేవాడు కదా, క్రీస్తులాగా తగ్గించుకునేవాడు కదా. యాక్చువల్లీ దట్ పర్సన్ ఈజ్ ఏ క్రిస్టియన్. ఎవరైతే క్రీస్తుని ఇమిటేట్ చేస్తారో తమ జీవితాల్లో, వారు క్రైస్తవులు. సో 30 సంవత్సరాల నుంచి ఐఎమ్ ట్రైయింగ్, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, ప్రయత్నం చేస్తూనే ఉన్నా, కానీ నాకు అర్థమవుతా ఉంది ప్రతి దినము నేను ఫెయిల్ అయిపోతా ఉన్నా. ఎవ్రీడే ప్రతి దినము ఎక్కడో కదయ్యా, బయట కాదు, నేను ఇంట్లోనే ఫెయిల్ అయిపోతున్నాను. నేను క్రీస్తులాగా క్షమాగుణం కలిగి ఉందాం అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళిన వెంటనే మావిడ ఏదో ఒకటి అంటది, నేను తట్టుకోలేక ఒకటి అనిందని చెప్పి నేను 4 మాట్లాడుతున్నాను. సో క్రీస్తు జీవితం నాలో లేదు. కొన్ని కొన్ని సార్లు నేను దాన్ని అట్లాగే మనసులో పెట్టుకొని నెలల తరబడి గడిపేస్తా ఉన్నా, నన్ను అట్లనింది, నన్ను ఎట్ట చేసింది, నాకు కూడా సమయం రాదా, సమయం వచ్చినప్పుడు చూస్తానని. సో నేను క్రీస్తుని ఇమిటేట్ చేయలేకపోతా ఉన్నా, నాకు కోపం ఉంది, పట్టరానంత కోపం. నా కోపం వస్తే ఇంట్లో వస్తున్న ఇసిరు కొడతా ఉంటాను నేను. బట్ నా ప్లేస్లో క్రీస్తు అలా ఉంటే అలా చేయడు తమ్ముడు. క్రీస్తు ఇంట్లో వస్తువులన్నిటిని ఇసురు కొట్టాడు, క్రీస్తు ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టాడు. మరి నేను క్రీస్తులాగా జీవించకుండా అపవాదిలాగా జీవిస్తూ, అపవాదిలాగా ప్రవర్తిస్తూ, వాడికి పిచ్చ కోపం వస్తే వాడు ఎట్ట ప్రవర్తిస్తాడో నాకు కూడా పిచ్చ కోపం వచ్చిన అట్టే ప్రవర్తిస్తూ, బట్ నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని చెప్పుకుంటే ఐఎమ్ నాట్ ఎ లయర్, నేను అబద్ధికుణ్ణి కానా? అబద్ధికులు ఎవరు? అపవాది సంబంధులు కారా? లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకు ప్రతి చిన్నదానికి అబద్ధమే, ప్రతి చిన్నదానికి అబద్ధమే. అబద్ధం చెప్పకుండా బతకలేకపోతున్నాం మనం. మరి అబద్ధం చెప్పేటువంటి వారు క్రీస్తు సాతాను సంబంధికులు కారా? మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఆమె క్రిస్టియన్ అని చెప్పి నువ్వు క్లెయిమ్ చేయగలవు? అందుకోసమే తమ్ముడు ఆ మాట చెప్పడానికి నాకు గట్స్ లేవు, నాకు ధైర్యం లేదు. అందుకోసం ఎవరు నన్ను అడిగితే ఐఎమ్ ట్రైయింగ్ టు బి ఏ క్రిస్టియన్ అని చెప్తా ఉన్నా, సిగ్గుపడుతున్నాను దానికి. 30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే యేసుప్రభు నా రక్షకుడిగా అంగీకరించి, నో మార్పు లేదు, నో చేంజ్. నిజం చెప్పాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతకుముందు కూడా నేను నా కోసమే జీవించాను, నా ఇష్టాల కోసమే జీవిస్తున్నాను, నా ఇష్టాల కోసమే బ్రతుకుతున్నాను. ఇప్పటికి కూడా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసమే నేను బ్రతుకుతున్నా. కొన్నిసార్లు ఒకవేళ నాకెవరి మీద కోపం వచ్చిందనుకో, నాకెవరి మీద కోపం వస్తే నా శరీరం చెప్తుంది అరే వానికి క్షమించొద్దురా అని చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది పోనీలే దేవుని ప్రేమను బట్టి వాడిని క్షమించు. కానీ తెలుసా తమ్ముడు, నేను కేవలం నా శరీరానికే లోబడుతూ సంవత్సరాలు సంవత్సరాలు మనుషులతో మాట్లాడట్లా లేరా? ఒకింట్లోనే ఉంటూ భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు లేరా? ఒకింట్లోనే ఉంటూ అన్నదమ్ములు మాట్లాడుకోకుండా ఎడమకం పెడమకం పెట్టుకొని తిరిగేవాళ్ళు లేరా? మీ సొంత అన్నతో నువ్వు మాట్లాడుతున్నావా? మీ సొంత చెల్లితో నువ్వు మాట్లాడుతున్నావా? అఫ్కోర్స్ నువ్వు అనొచ్చు వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు నాకు నష్టాన్ని కలిగించారు. కానీ క్రీస్తు తనకి హాని కలిగించిన వారిని కూడా మరి ప్రేమించాడు కదా. అంతకుముందే అన్నాడు నువ్వు కూడా నిజమైన దైవ కుమారుడు, నువ్వు దిగిరా అని చెప్పి హేళన చేశాడు సిలువు మీద దొంగ. కానీ అతడు అడిగినప్పుడు ఇందాకేదో అన్నో దాన్ని గుర్తు చేసుకో అనలా క్రీస్తు. కానీ నేడే నీవు నాతో కూడా పరదేశం. యాక్చువల్గా అతను అడిగింది ఏంటో తెలుసా ప్రభా, నీవు వచ్చినప్పుడు అది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది, ఫ్యూచర్. భవిష్యత్తులో రేపు కానీ ఎల్లుండి కానీ బట్ 10 ఇయర్స్ తర్వాత కానీ ప్రభా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభా అంటున్నాడు, నో టుడే నాట్ టుమారో, ఈ రోజే నేను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. అది క్రీస్తు యొక్క క్షమించేటువంటి తత్వం, మరిచిపోయే తత్వం, ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్. మనం ఫర్గివ్ చేస్తాం కానీ ఫర్గెట్, మర్చిపోం మనం, దాని అలా గుర్తుపెట్టుకొని ఉంటాం టైం కోసం. దట్ ఈజ్ నాట్ క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం కాదు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ తాతయ్య చెప్పినటువంటి మాట, నాట్ ఎ క్రిస్టియన్, నాకు ఆ గట్స్ లేవు, నాకు ఆ ధైర్యం లేదు చెప్పుకోవడానికి, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బి ఏ క్రిస్టియన్, ప్రయత్నం చేస్తానే ఉన్న ప్రతిదినం ప్రభా, ఈ రోజున నీ కోసం లాగా జీవించాలి ప్రభా, ఈ కోసం ఈ రోజున నీ కోసం లాగా నేను బ్రతకాలి ప్రభా అని. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మార్పు, మార్పు అనేది అత్యంత ప్రాముఖ్యం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనం క్రైస్తవులుగా అయిన తర్వాత మన పేర్లు మారుతూ ఉన్నాయి. యంకయ్య నుంచి జోసఫ్ అని, సుబ్బయ్య నుంచి డేవిడ్ అని పేర్లు మారుతున్నాయి, కానీ బ్రతుకులు మారటం లేదు. నువ్వు ఈరోజు కూడా నీ కోసం నువ్వు జీవిస్తున్నావు, కానీ నువ్వు క్రీస్తు కోసం జీవించట్లేదు. నీ ఇష్టాలను నెరవేర్చుకుంటున్నావే కానీ క్రీస్తు యొక్క ఇష్టాన్ని
నువ్వు నెరవేర్చడం లేదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు కోసం జీవించాలి అని అంటే ముందు నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో తెలుసా? ఇఫ్ యు వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ యూ హ్యావ్ టు డై ఫస్ట్. ముందు నువ్వు మరణించాలి, నువ్వు చచ్చిపోవాలి. అదేంటి పాస్టర్ గారు, పొద్దు పొద్దున్నే ఉదయాన్నే మేము క్రీస్తు కోసం జీవించాలంటే చచ్చిపోవాలంటున్నారు అని అనుకోబాకండి. క్రీస్తు కోసం చనిపోవడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక డెడ్ బాడీ ఉంది, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని భయంకరంగా గాయపరిచాడు, దుఃఖపెట్టాడు, అనేకమైన సార్లు అవమానించాడు. సో మొత్తానికి ఇప్పుడు చనిపోయాడు, డెడ్ బాడీ ఇంటి ముందు పెట్టింది. రాత్రంతా వాళ్ళందరూ జాగారం చేసి చేసి పాపం అలిసిపోయి తెల్లవారుజామున 4 గంటలకు అట్లా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, మంచి నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో నేను విజిట్ చేయడానికి వెళ్ళాను. నేను విజిట్ చేయడానికి వెళ్ళిన వెంటనే ఆ డెడ్ బాడీని చూడగానే అతను నన్ను గాయపరిచిన సంఘటనలు అన్నీ గుర్తొచ్చాయి. నాకు పిచ్చ కోపం వచ్చింది, అటు ఇటు చూసిన ఎవ్వరు లేరు, ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ డెడ్ బాడీ ఆ ముఖం మీద లాగక్కడ కొట్టాను నా కోపం అంతటిని చూపించి. ఇప్పుడు వాడు వెంటనే అంటాడా, అరే ఎందుకురా, నేను చచ్చిపోయాను కదా, ఇప్పుడు ఎందుకురా నన్ను అనవసరం కొట్టడం, ఇంతకు ముందంటే సరే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఎందుకురా అని అంటాడా? ఏం మాట్లాడు కదండి. ఒకవేళ నేను అంతకంటే ఇంకా అసహ్యంగా కేకరించి తువ్వ నుమ్మేశాను అనుకోండి, పోను అప్పుడన్నా లేచి దాన్ని ఉమ్ముదుర్చుకొని ప్లీజ్ రా నేను చచ్చిపోయాడు నన్ను వదిలేశారా ఇప్పుడు అని అంటాడా? నో, నువ్వు తిట్టినా కొట్టినా కేకరించి ఉమ్ము వేసినా అతడు పట్టించుకోడు. ఎందుకని? బికాజ్ హీఈస్ డెడ్, అతడు మరణించాడు కాబట్టి. క్రీస్తు నందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు కోసం బ్రతకడం అంటే నువ్వు ముందు చచ్చిపోవాలి. ముందు చచ్చిపోవడం అంటే ఫిజికల్గా శరీర రూపంగా నువ్వు చచ్చిపోవడం అని కాదు, నీ పాత స్వభావం చచ్చిపోవాలి, నీ పాత గుణలక్షణాలు చచ్చిపోవాలి. నీ పగ, నీలో ఉన్న పగ, సంవత్సరాలుగా నువ్వు గూడు పగ అది చచ్చిపోవాలి. నువ్వు దాన్ని చంపకుండా, నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా యు కెనాట్ బికమ్ ఏ క్రిస్టియన్. నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేవు, నువ్వు ఎప్పటికీ క్రీస్తుని వెంబడించలేవు. కానీ నువ్వు పక్కన నుంచి చెప్పుకుంటున్నావు లేదు సాటిస్ఫాక్షన్ అనమాట, నేను క్రైస్తవుని. యూదులు కూడా అట్టే చెప్పుకున్నారు తెలుసా మీకు, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నారు. మేము ప్రత్యేకించబడినటువంటి జనాంగం, మేము ప్రతిష్ఠించబడిన జనాంగం, మా తర్వాత ఇంకెవ్వరు లేరని. కానీ వాళ్ళు పక్కన చెప్పుకుంటా ఉన్నారు ఎన్నోసార్లు దేవుడు ఐ హేట్ యూ అని చెప్తా ఉన్నాడు. మీ యందు నాకు అసహ్యము పుట్టుచున్నది అని అన్నాడు. అనేకమైన సార్లు దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, చెప్పుకుంటూ సాటిస్ఫై పోతా ఉన్నారు, వి లవ్ గాడ్, మేము ప్రత్యేకించమైనటువంటి వారం. కానీ దేవుడు అన్నాడు, మీ యందు నాకు అసహ్యము పుట్టుచున్నది. మీ యందు అంటే వారి క్రియల యందు. మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు అబద్ధాలు చెప్తున్నారు, మేము దేవుని బిడ్డలని చెప్పుకున్నారు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, మేము దేవుని బిడ్డలని చెప్పుకున్నారు మోసం చేస్తూ ఉన్నారు, మేము దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు. బహుశా మనుషులకు కనబడకపోవచ్చేమో, మనుషులు చూడకపోవచ్చేమో, మనుషులను చాలా మంచివాడని మెచ్చుకోవచ్చేమో, కానీ బట్ జాగ్రత్త, క్రీస్తుని అంతరంగాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు, ఆయన నీ అంతరంగాన్ని తొంగి చూసేటువంటి దేవుడు. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మన కోసం బ్రతకడం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి. అది పౌలుకున్నటువంటి తృష్ణ. గల్తీయులకు రాసిన పత్రిక 2:20 అంటాడు, జీవించువాడను నేను కాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడు నేను కాదంటే పాత పౌలు చచ్చిపోయాడు, హీఈస్ నో మోర్. పాత పౌలుకి కొత్త పౌలుకి ఒక చిన్న వ్యత్యాసం చెప్పమంటారా? పాత పౌలు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎదుటి వ్యక్తులను చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం ఎదుటి వ్యక్తులు కూడా నమ్మాలి అని చెప్పి వాళ్ళని బలవంతంగా జుట్టు పట్టుకొని వీధుల్లో ఒక లాక్కోనుంచి వాళ్ళని తన్ని హింసించి వాళ్ళని చంపి తీసుకెళ్లి చెరసల్లో పడేసి ఇలా ప్రవర్తించాడు. ఏ ఈ సిద్ధాంతాన్ని మీరు నమ్మాలి. కానీ మారిన తర్వాత పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని విన్నవించుకొనుచున్నాను, బతిమాలు కొనుచున్నాను అని మాట్లాడాడు. చూడండి, అసలు ఇంతకుముందు స్వభావానికి ఇంత ఇప్పుడు స్వభావానికి ఎంత వ్యత్యాసం చూడండి. ఎంతమంది జుట్టు ఇదే నమ్ర అన్న వ్యక్తి ఇప్పుడు అయ్యా నమ్మండి అయ్యా, మిమ్మల్ని విన్నవించుకొని చున్నానయ్యా, బతిమాలుకొని చున్నానయ్యా, స్వభావంలో ఎంత మార్పు. కారణం ఏంటంటే పాత పౌలు చచ్చిపోయాడు. క్రీస్తునందుపురం దేవుడిలారా, నువ్వు రక్షించబడి మరి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలియదు, 10 సంవత్సరాలైందా, 15 సంవత్సరాలైందా, బహుశా నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్నావా, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులమేనని, 50 సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులమేనని. బట్ నేను అడుగుతున్నాను, ముందు చచ్చిపోయావా, నీ పాత స్వభావం చచ్చిపోయిందా? నువ్వు చచ్చిపోకుండా నువ్వు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేవు, నువ్వు క్రీస్తు కొరకు జీవించలేవు. ఇది పౌల్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్. రెండో విషయానికి వెళ్తున్నాను, పాల్స్ ప్యాషన్ ఫర్ గాస్పల్, సువార్త కొరకు పౌలుకున్నటువంటి తృష్ణ. సువార్త కొరకు క్రీస్తునందుపురం దేవుడిలారా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16 వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒక డిస్టర్బెన్స్ అవుద్దంటే నేనే చదువుతాను.
మ్యూట్ చేసుకుంటే మీరే చదవండి.
ఓకే ఓకే. 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను, నెవర్ అషేమ్డ్ ఆఫ్ గాస్పల్. నేను సిగ్గుపడను, నేను అది ప్రభు నాకు ఇచ్చినటువంటి కమాండ్మెంట్, ఆజ్ఞ. హడ్సన్ టేలర్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిన అంటాడు, గ్రేట్ కమిషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ టు బి చూస్డ్ బట్ ఇట్ ఈస్ అన్ కమాండ్మెంట్ టు ఒబే. గ్రేట్ కమిషన్ అంటే సువార్త, క్రీస్తుని గురించి ప్రకటించడం అనేటువంటిది ఆప్షన్ కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి. అది కమాండ్మెంట్, అది ఆజ్ఞ. ఎవరికి ఇచ్చారు? రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, సంఘ కాపరులుగా పనిచేయడానికి ప్రభు ప్రతి ఒక్కరిని ఎన్నుకోలేదు, కానీ ఆయనకి సాక్షులుగా ఉండడానికి మాత్రం ఆయన ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. ప్రభు కావాలని కోరుకుంది నాట్ బిలీవర్స్ బట్ డిసైపుల్స్. తన శిష్యులు కూడా అదే చెప్పాడు, గో అండ్ మేక్ బిలీవర్స్ అనలేదు, గో అండ్ మేక్ డిసైపుల్స్ అని అన్నాడు. సో వి ఆర్ నాట్ డిసైపుల్స్, మనమందరం కూడా శిష్యులము. విశ్వాసం అనే పదం తప్పని నేను అనట్లేదు, బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు రియలైజ్. నువ్వు ఏం రియలైజ్ కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ డిసైపుల్, నేను శిష్యుడను, శిష్యురాలని. శిష్యుడు శిష్యురాలు నిర్వర్తించవలసిన ప్రథమ బాధ్యత ఏంటంటే, తన గురువు దగ్గర నుంచి వారు ఏమైతే నేర్చుకున్నారో వాటిని ఇతరులకు తెలియచెప్పి వారిని కూడా శిష్యులుగా మార్చడం. మళ్ళా స్టేట్మెంట్ చేస్తున్నాను, ఆయన ప్రతి ఒక్కరిని సంఘ కాపరులుగా ఉండడానికి పిలవలేదేమో, కానీ ప్రతి ఒక్కరు కూడా తనకు శిష్యులుగా ఉండాలని ఆయన పిలుచుకున్నాడు. సో ప్రతి శిష్యుని యొక్క బాధ్యత ఏంటంటే, ఆయన అప్పగించిన పనిని నిర్వర్తించడం, అంటే ఆయన సువార్తను ప్రకటించడం. అది నా పని కాదులేండి, మా పాస్టర్ గారు చూసుకుంటారులే అండి, నో. సంఘాన్ని కాయడం ఆయన పని, సంఘంలోనికి విశ్వాసులను లేకపోతే నశించిపోతున్న ఆత్మలు తీసుకొని రావడం ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుని యొక్క బాధ్యత. అది సీరియల్ గురించి మాట్లాడతావు నువ్వు, రాజకీయాల గురించి మాట్లాడతావు నువ్వు, మీ ఇంటి పక్కన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మాట్లాడతావు నువ్వు, ప్రతి దాన్ని ఇతరులతో పంచుకుంటావు, షేర్ చేసుకుంటావు, ఆ పక్కింటోళ్ళ గురించి మాట్లాడతావు, ఈ పక్కింటోళ్ళ గురించి మాట్లాడతావు, వాళ్ళు నీ కోసం చేసింది ఏమీ లేదు, ఎదురుంటోళ్ళ గురించి మాట్లాడతావు, వాళ్ళు నీ కోసం చేసింది ఏమీ లేదు, నీ కోసం చేసిన క్రీస్తు కోసం గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడవు నువ్వు. అన్ని విషయాలు పంచుకుంటావు కానీ క్రీస్తు విషయం మాత్రం పంచుకోవు. రేపు నువ్వు తీర్పులో నిలబడు, ప్రభు నేను లెక్క అడగడా, నువ్వు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. క్రీస్తునందుపురం దేవుడిలారా, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాదు, నేను భయపడను, సిగ్గుపడను. కొన్నిసార్లు మనం సువార్త చెప్పడానికి మన పక్కింటి వాళ్ళకి లేకపోతే మన స్నేహితులకి మనం సిగ్గుపడుతూ ఉంటాం, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మా స్నేహం దెబ్బతింటుందేమో. క్రిస్తునందుపురం దేవుడిలారా, మీకు అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను, నిజంగా జరిగేది కాదు బట్ కథే, బట్ మీకు అర్థం కావడానికి విషయం చెప్తున్నాను. ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులు, అత్యంత ప్రాణ స్నేహితులు, వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కలిసి వెళ్తూ ఉండేవాళ్ళు, కలిసి వస్తుండేవాళ్ళు, కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళు. మొత్తానికి ఒకరోజు వాళ్ళు ఇద్దరు కూడా బైక్ వెళ్తా ఉన్నారు, యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కూడా దేవుని ఎదుట నిలబెట్టబడ్డారు తీర్పులో. దేవుడు ఒక వ్యక్తిని చూసి, సహోదరుడా నువ్వు కుడి వైపుకు వెళ్ళు, ఈ లోకంలో భూలోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరించి నువ్వు ఆరు మనసు పొంది క్రీస్తు క్రిస్తమైన బిడ్డగా జీవించావు కాబట్టి ఇదిగో నువ్వు కుడివైపు పరలోకం వైపు వెళ్ళు అని అన్నాడు. మరొక వ్యక్తిని చూసి, సహోదరా నువ్వు భూలోకంలోని ఇష్టానుసారంగా జీవించావు, ఒక త్రాగుబోతుగా ఒక వ్యభిచారిగా జీవించావు, సో నువ్వు ఎడం వైపు ఉన్నటువంటి నరకానికి వెళ్ళు అని అన్నాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు డివైడ్ అయ్యారు. ఒక వ్యక్తి ఏమో కుడి వైపు వెళ్తా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఎడం వైపు వెళ్తా ఉన్నాడు. ఆ ఎడం వైపు నరకం వైపు వెళ్తున్నటువంటి ఆ స్నేహితుడు వెనక్కి తిరిగి కుడివైపు వెళ్తున్నటువంటి స్నేహితుడిని అడుగుతున్నాడు, అరే నాతో కలిసి అన్నం తిన్నావు, నాతో కలిసి సమయాన్ని వెచ్చించావు, నాతో కలిసి చదువుకున్నావు, నాతో కలిసి బైక్లో తిరిగావు, నాతో అన్ని విషయాలు మేమ గురించి మాట్లాడావు, మీ నాన్న గురించి మాట్లాడావు, నీ బిడ్డల గురించి మాట్లాడావు, నీ భార్య గురించి మాట్లాడావు, రాజకీయాల గురించి మాట్లాడావు, కానీ నువ్వు ఎంత స్వార్థపరుడురా, ఒక్కరోజు కూడా ఆ సువార్తను నాతో పంచుకోలేదు, ఒక్కరోజు కూడా నువ్వు నాకు ఆ సువార్తను ఎందుకు పంచుకోలేదురా, అసలు నువ్వు నాకు ప్రాణం అనుకున్నానురా కానీ నువ్వు ఇంత స్వార్థపడు అనుకోలేదురా అని అన్నాడు. అప్పుడు ఈ స్నేహితుడు అంటున్నాడు, అరే సమయం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ మనకి ఇంత త్వరగా సమయం అయిపోతుందని అనుకోలేదురా అని అన్నాడు. జాగ్రత్త, ఒకరోజు నీ స్నేహితులు నిన్ను ప్రశ్నిస్తారు, కందిపప్పు కోసం మినపప్పు కోసం ప్రతిసారి పక్కింటికి వెళ్ళి అక్క అక్క అని చెప్పి అన్ని విషయాలు మాట్లాడుతున్నావు కదా, ఒక్కరోజన్నా దేవుని ప్రేమ గురించి వాళ్ళతో పంచుకున్నావా, రేపు వాళ్ళని అడగరా ప్రశ్నించరా, నాతో అన్నీ మాట్లాడవు కదా అక్క, మరి ఎందుకు ఆ క్రీస్తుని గురించి నాతో పంచుకోలేదు, ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఎస్ బహుశా ఇప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు వినకపోవచ్చు, నిన్ను తక్కువ చేయొచ్చు, బహుశా నిన్ను తృణీకరించవచ్చు, కానీ గుర్తుంచుకో ఈరోజు నువ్వు విత్తేటువంటి ఒక చిన్న విత్తనము ఈరోజు కాకపోయినా అది ఏదో ఒక రోజు ఫలిస్తుంది. బహుశా ఈరోజు నువ్వు విత్తేసి వెళ్ళిపోయావు, బహుశా ఈరోజు నువ్వు విత్తినప్పుడు తనని అసహించుకోవచ్చు, తనని ద్వేషించవచ్చు, బట్ రిమెంబర్ ఒకరోజు ఆమె ఫలించిన తర్వాత ఆమె ఏం చెప్తుంది తెలుసా, ఒకనొక సందర్భంలో మా పక్కన ఒక అక్క అక్కుండేది, ఆకె ఎప్పుడు దేవుని గురించి చెప్తా ఉండేది, ఆమె చెప్తున్నప్పుడు నాకు చాలా విసుగు వచ్చేది, కోపం వచ్చేది, కానీ ఈరోజు నాకు అర్థమైంది, ఈరోజు నాకు అర్థమైంది అని. కృష్ణ, కొన్నిసార్లు నువ్వు సువార్త చెప్పకపోయినా నీ జీవితం ద్వారా నువ్వు సువార్తను చూపించవచ్చు తెలుసా, నీ క్షమించే గుణం ద్వారా, నువ్వు ప్రేమించే గుణం ద్వారా, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా నువ్వు క్రీస్తును కనపరచవచ్చు తెలుసా, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా నువ్వు క్రీస్తును కనపరచవచ్చు. క్రీస్తునందు వెళ్ళారా, ఆ సమయంలో పడేటువంటి ఒక చిన్న విత్తనము ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలిస్తుంది. మనం చాలాసార్లు విత్తనం విత్తి మరుసటి ఉదయాన్నే వెళ్ళి చూస్తూ ఉంటాం, అరే రాత్రి విత్తనం విత్తేనే ఇంకా రాలేదే అని. నో, ఇట్ విల్ టేక్ టైం. రెండు రోజులు పట్టచ్చు, మూడు రోజులు పట్టచ్చు, నాలుగు రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు వారం పట్టచ్చు, బట్ ఖచ్చితంగా అది మొలుస్తుంది, ఖచ్చితంగా అది మొలుస్తుంది. క్రీస్తునందు ప్రేమ దేవుని వెళ్ళారా, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా మీ పక్కన వాళ్ళతో, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మీ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొంతమందిని మనం ప్రభు కొరకు సంపాదించాలంటే వెల చెల్లించకుండా మనము ఆత్మలను సంపాదించుకోలేము, వెల చెల్లించకుండా మనం ఆత్మల్ని సంపాదించుకోలేము. బహుశా అతడు అన్యుడు, నువ్వు ఒక క్రైస్తవుడివి, క్రైస్తవరాలివి, నువ్వు పెద్ద గ్లాస్ నుండి కంది పప్పించావు, వాళ్ళని తిరిగిచ్చేటప్పుడు చిన్న గ్లాసులో కందిపప్పు ఇచ్చారు, సో బహుశా పెద్ద గ్లాస్కి చిన్న గ్లాస్కి ఒకవేళ మన చేతిలో ఒక వంతు భాగం అయి ఉండొచ్చు, లేదు నేను అదే ఇచ్చాను, లేదా లేదు అక్క నువ్వు ఇదే ఇచ్చావు, దానికోసం నువ్వు గట్టిగా మాట్లాడి ఒక మనిషిని పోగొట్టుకుంటా ఉన్నావు. కానీ ఆ సమయంలో పర్లేదులే, బహుశా దానివల్ల నువ్వు నష్టపోయేది 10 రూపాయలు లేదా 20 రూపాయలు. జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు వాళ్ళు తెలిసి కూడా అలా ఇచ్చిండొచ్చు, కానీ ఆ సమయంలో వాళ్ళు ఆలోచన చేస్తారు, అట్లా 1-3 సార్లు నిన్ను మోసం చేసిన, అరే నేను మోసం చేసిన అక్క మాత్రం నన్ను క్షమిస్తూనే ఉందే, నేను మోసం చేసిన మరలా నాకు ఇచ్చిందే. నిజంగా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారేమో. క్రీస్తునందు ఏం పెట్టారా, చాలా సందర్భాల్లో మనం 20 రూపాయల కోసం, 30 రూపాయల కోసం పది రూపాయలు విలువ చేసే వస్తువు కోసం మనుషుల్ని పోగొట్టుకుంటా ఉంటాం. నో, నేనంటాను 10,000 రూపాయలు పోగొట్టినా పర్లేదు కానీ ఒక మనిషిని పోగొట్టుకోద్దంటాను నేను. 10,000 పోతే నువ్వు తిరిగి సంపాదించుకోగలవు, బట్ మనిషిని పోగొట్టుకుంటే నువ్వు తిరిగి సంపాదించుకోలేవు. ఆ మనిషి కూడా నీ ఎదుటిన్న మనిషి ఎవరు నువ్వు వ్యక్తిగా చూడొద్దు, బట్ ఒక నశించిపోతున్న ఆత్మగా చూడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువేంటో నీకు అర్థమవుతుంది. ఒక నశించిపోతున్న ఆత్మగా చూడు, ఆ వ్యక్తి యొక్క విలువ నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నువ్వు క్షమించడం ద్వారా, ప్రేమించడం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను వారికి చూపించగలవు. వాస్తవానికి యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు అద్భుతమైన ప్రసంగం ఏమైనా చేశారా? కొండ మీద ప్రసంగం చేసినంతగా లేదండి. కానీ యేసు ప్రభు చూపించిన చిన్న మాదిరి ఏంటి? ఆ మాదిరి అంతకుముందు దూషించిన వాడు మరలా అడుగుతూ ఉంటే ఆయన వాడిని క్షమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు యేసు ప్రభు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. అక్కడ ఉన్నది ఎవరు? రోమ సైనికులు కాదా? వెల్ ట్రైన్డ్ పర్సన్స్ కాదా? వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? ముఖం మీద కేకరించి ఉమ్మి వేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? కొరడాలతో భయంకరంగా కొట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? చేతుల్లో వాళ్ళు మేకలు కొట్టేటప్పుడు ఈ రోమ సైనికులు ఆస్వాదిస్తూ ఉంటారు వాళ్ళు. అసలు రోమా చరిత్రే రక్తంతో రాయబడిందని చెప్పబడుతుంది. వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు చేతుల్లో ఆ చీరలు కొడుతూ ఉంటే, అందులోంచి రక్తం పైకి ఒరుగుతూ ఉంటే, వాళ్ళు నవ్వుతూ ఆస్వాదిస్తుంటే వాళ్ళ కోసం క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, వీళ్ళు ఏం చేయించున్నారు తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. అక్కడున్నటువంటి ఆ న్యాయాధిపతి యొక్క హృదయాన్ని అది బద్దలు చేసేసింది. జస్ట్ చూపించిన ఒక చిన్న మాదిరి, చూపించిన ఒక చిన్న మాదిరి. బహుశా నిన్ను ఎవరేమైనా అన్నారేమో, రెండు మాటలు అంటే నువ్వు తిరిగి నాట్లు నాలుగు మాటలు అంటా ఉన్నావు, అది నువ్వు క్రైస్తవునిగా చూపించదు. అయితే పోనీలే సహోదరుడా, పోనీలే బ్రదర్, క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను క్షమిస్తున్నా, ఒక్క మాట చెప్పు, ఫినిష్ అయిపోయింది. ఈరోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత నా ఒక్క మాట అతను నిద్రపోనికుండా తన హృదయాన్ని బద్దలు చేస్తుంది. క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను క్షమిస్తున్నాను బ్రదర్, క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను క్షమిస్తున్నాను సిస్టర్. మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో ఆయన్నే క్షమించనండి, నేను మా ఆవిడ్ని క్షమించను నేను. క్రీస్తు నందు ప్రేమ దేవుడారా, మరి ఏ విధంగా నువ్వు క్రైస్తవుడు కాగలవు? ఏ విధంగా నువ్వు క్రైస్తవు కాగలవు? ఒకసారి ప్రశ్నించుకుందాం. పౌలు తను బ్రతికి ఉన్నంత వరకు, తన తుది శ్వాస విడిచేంత వరకు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పౌలు గురించి చెప్తాను. పౌలు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ సమయంలో పౌలును పందించి కాళ్ళకు చేతులకు బొండలు వేసి తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆ ప్లేస్లో ఉంటాడు, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏసఐ మీద అలుగుతాం. ఏం ఏసయ్యా నువ్వు, నేను నీ పని చేస్తూ ఉంటే, నీ సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళని తీసుకొచ్చి బంధించి చెరసాల్లో వేసి కాళ్ళు చేతులకు బొండలు వేసి కొన్ని సందర్భాల్లో పౌలును వివస్త్రగా చేసి నొట్టు మీద నూలు పోగు బట్టలు లేకుండా చేసి అవమానిస్తూ హేళన చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా అసలు నాకేమింత అవసరం? హ్యాపీగా నాకు వెళ్తే, నేను వెనక్కి వెళ్తే నాకు సందేహం జరిగిన సభలో నాకు ఉద్యోగం లేదా? మా నాన్న రోమా గవర్నమెంట్లో మంచి ఉద్యోగం కలిగిన వాడు కదా, మంచి స్థితి కలిగిన వాడు కదా, ఇంట్లో నేను కాళ్ళ మీద కాలేసుకొని బతకలేనా నేను, నాకేమి స్థితి అని చెప్పి అలిగి వెళ్ళిపోవచ్చు. కానీ పౌలు అలిగి వెళ్ళిపోలా. పౌలు అన్నాడు, అనేక సార్లు నేను ఆకలి దప్పులు కలిగి ఉన్నానని. ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు కానీ అలిగి వెళ్ళిపోలా. జైలు తీసుకెళ్తే అక్కడ అలిగి వెళ్ళిపోకుండా కూర్చొని మూతి మొడవ తీసుకోకుండా జైలుకి వెళ్ళి అడుగుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. రోమ చరసాలకు తీసుకెళ్దామని చెప్పి ఓడలెక్కించి తీసుకుని వెళ్తా ఉంటే ఓడ బద్దలైపోతే, ఓడ బద్దలైపోయిందని చెప్పి దేవుని మీద వెళ్ళాల, నన్ను విడిచిపెట్టేసామని దేవుని మీద వెళ్ళాల, కానీ ఓడ బద్దలైపోయిన తర్వాత మెలితే ద్వీపానికి వెళ్తే అక్కడ కూర్చొని దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. పోనీ అధికారుల దగ్గర తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే తీర్పు నిమిత్తం ఆడికెళ్ళి అధికారులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పౌలును ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం చేసినా కానీ తన ముందున్నట్టు లక్ష్యం ఒకటే, నేను క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తును ప్రకటించకుండా నేను ఉండలేను, క్రీస్తును ప్రకటించకుండా నేను ఉండలేను. అంత తృష్ణ కలిగి, పౌలు యొక్క ప్యాషన్ మనం చూస్తున్నాం, తృష్ణ కలిగి ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు నమ్మకులారా, ఈరోజు క్రీస్తుని గురించి మనం అలా ప్రకటిస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారితో మనం పంచుకుంటున్నామా? మన కుటుంబ సభ్యులతో మనం పంచుకుంటున్నామా? చూడండి, ఇంట్లో భర్త రక్షించబడి ఉంటే భార్య రక్షించబడదు, భార్య రక్షించబడితే భర్త రక్షించబడి ఉండడు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభా, ఎందుకు ప్రభా నాకు రక్షణ లేని వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఇచ్చావు? రక్షించబడిన వ్యక్తిని నాకు జీవిత భాగస్వామిగా ఇచ్చుంటే మేమిద్దరం కలిసి ఎంత చక్కగా నీ కోసం జీవించుండేవాళ్ళం, నీ పనిలో జీవించుండేవాళ్ళం, నీ పని కోసం ఖర్చు పెట్టుండేవాళ్ళం. ఇప్పుడు ఈ రక్షణ లేని వ్యక్తి వల్లే కదా నేను నీ సేవ కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాను, నీ సేవ కోసం వెళ్ళలేకపోతున్నాను, సేవ కోసం ఈవెన్ 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాను, నేను ప్రతిదానికి అడ్డుపడుతున్నాను అనుకుంటున్నావు. ఒకసారి ఆలోచించే, నువ్వు రక్షించబడిన వ్యక్తివి కదా, నీ వాహనం కోసం నువ్వు ప్రార్థన చేసావు కదా, అయినా ఒక రక్షణ లేని వ్యక్తిని నీ జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను ఆలోచన చేశాను, అందుకోసం ఈ మాట చెప్పగలుగుతున్నాను. క్రీస్తునందు ఏం పెట్టారా, కారణం ఏంటి అనంటే, నీ భార్యో లేకపోతే నీ భర్తో రక్షణ లేని వ్యక్తి, యాక్చువల్గా రక్షణ లేని వ్యక్తి అంటే ఏంటి మన క్రైస్తవ పరిభాషలో, దే ఆర్ లాస్టింగ్ సోల్స్, వాళ్ళు నశించిపోతున్న ఆత్మలు. సో ఈ నశించిపోతున్న ఆత్మల విషయంలో ఎవరు చింత కలిగి ఉన్నారు? ప్రభు చింత కలిగి ఉన్నాడు. సో ప్రభుకి ఇప్పుడు ఏం కావాలి? వాళ్ళు రక్షించబడడం కావాలి. అందుకని ప్రభు ఆలోచన చేశాడు, ఓ షీఈస్ ఎ లాస్టింగ్ సోల్, హీఈస్ ఎ లాస్టింగ్ సోల్. సో ఇప్పుడు వీళ్ళు రక్షించబడాలి, ఏం చేద్దాం? వీళ్ళకి సువార్థం ప్రకటించి లేకపోతే సువార్థను కనీసం చూపించగలిగినటువంటి వ్యక్తులకి ఈ పని అప్పగిద్దాం అని అనుకుని ఆయన ఆలోచన చేసినప్పుడు, రక్షించబడిన వ్యక్తివి నువ్వు ప్రభువు దృష్టిలోకి వచ్చావు. ప్రభువు రక్షించబడకము అంటే బాప్తి, నువ్వు వివాహం చేసుకోకమును, నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, నువ్వు ఎంత ప్రార్థనా పరురాలుగా, ఎంత ప్రార్థన పడుగా ఉన్నావు, దేవుడు దాన్ని అబ్జర్వ్ చేసి దేవుడు అనుకున్నాడు, ఓకే ఈ వ్యక్తి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఈ వ్యక్తిని కానీ ఈ అమ్మాయికి జీవిత భాగస్వామిగా ఇస్తే ఈ వ్యక్తి తన జీవితంలో నన్ను ఒక ప్రాక్టికల్గా చూపిస్తూ ఈ వ్యక్తిని నా కొరకు సంపాదిస్తాడని నిన్ను నమ్మి నీకు ఒక పని అప్పగించి నేను తీసుకొచ్చి ఆడబెడితే నువ్వు వచ్చిన దగ్గర నుంచి, ప్రభువా ఎందుకు ప్రభువా నాకు ఇట్ట అంటుండే భర్తకి ఇచ్చావు, ఎందుకు ప్రభువా నాకు ఇట్ట అంటామని భార్యకి ఇచ్చావు అను అనుకుంటున్నావు. కానీ ప్రభు నీకు పని అప్పగించాడని మర్చిపోతున్నావు, నిన్ను నమ్మి పని అప్పగించాడని మర్చిపోతున్నావు. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు అని నిన్ను నమ్మి నీకు పని అప్పగిస్తే నువ్వేం అడుగుచ్చినట్టు మాట్లాడుకుంటా ఉన్నావు. నా కర్మగాలి నేను ఈ కుటుంబంలో వచ్చి పడ్డాను, నా కర్మగాలి ఈ ఇంట్లో వచ్చి పడ్డాను నేను, నా కర్మగాలి ఈ వ్యక్తి దగ్గర భాగస్వామి వారిగా వచ్చి పడ్డాను నేను, అసలు ఆ ముందు చూసిన చేసుకోను బుట్ట పోయిండేది. కృష్ణనందు ప్రభుత్వం ఏమిటారా, కానీ ఎస్ ప్రభువుకు కూడా తెలుసు ఆ కుటుంబం సరిగా లేదని, కానీ నిన్ను నమ్మాడు ప్రభు, నీకు పని అప్పగించడానికి నిన్ను ఎన్నుకొని నిన్ను అక్కడికి పంపించాడు. నీ మిషన్ ఫీల్డ్ నువ్వు అనుకుంటున్నావు, నేను గానే అసలు అక్కడ గానీ అక్కడే ఉనంటే లేదా ఆ ఊర్లో వ్యక్తిని చేసుకుంటే ముందు చూసిన వ్యక్తిని చేసి అసలు అక్కడ సేవ చేసి ఇక్కడ సేవ చేశాను అనుకుంటా ఉన్నావు, బట్ దట్ ఈస్ నాట్ యువర్ మిషన్ ఫీల్డ్. ఈరోజు నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు దట్ ఈస్ యువర్ మిషన్ ఫీల్డ్. ఏ రక్షణ లేనటువంటి వ్యక్తి దగ్గర నువ్వు భారీగా ఉన్నావు, హీఈస్ యువర్ మిషన్ ఫీల్డ్. అతని ప్రభు కొరకు సంపాదించడం, ఆ కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించడం, వీళ్ళని పక్కన పెట్టేసి నేను ఊర్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తానంటున్నావు. నువ్వు ఊర్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటన తప్పు కాదు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా నువ్వు కష్టపడు, ఇక్కడ కూడా నువ్వు క్రీస్తుని ప్రకటించు. నువ్వు ప్రకటిస్తుంటే వినట్లే, నేను చెప్తే వినట్లే సార్, ఎస్ అయితే ఒక పని చేయి, చూపించు క్రీస్తుని, నీ జీవితం ద్వారా క్రీస్తుని చూపించు. బహుశా నువ్వు చెప్తే విన్నటువంటి వాళ్ళు నువ్వు చూపిస్తూ ఉంటే ఏదో ఒకరోజు పట్టబడాల్సిందే. సో క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు పౌలుకున్నటువంటి తృష్ణ. నేను ఇంకో 5 మినిట్స్లో నేను ముగించేస్తాను. లాస్ట్ పాయింట్ కూడా చెప్పి, పాల్స్ ప్యాషన్ ఫర్ హిస్ బ్రదర్స్ ఆర్ పాల్స్ ప్యాషన్ ఫర్ హిస్ లాస్టింగ్ సోల్స్, నశించిపోతున్న ఆత్మల నిమిత్తము, తన సహోదరుల నిమిత్తము పౌలుకున్నటువంటి తృష్ణ. చూడండి, ఒకసారి కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను.
క్షమించండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 9:1-3. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధ మాట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఏమంటున్నాడు? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి, ఈ మాట చాలా జాగ్రత్తగా, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను, అంటే పౌలు, క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అర్థమవుతుందా? క్రీస్తు నుండి నేను వేరైపోవడానికి సిద్ధపడుతున్నా, అవసరమైతే నేను శాపగ్రస్తుడిని అయిపోతాను, ఎందుకంటే ఏ విధం చేత నా సహోదరుని సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, యాక్చువల్గా మీరు ఆ పై వచనాలు, ఓకేనా, అంటే 8వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, 35వ వచనం నుంచి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ పౌలు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తా అంటే, క్రీస్తు ప్రేమను చేసిన మమ్మల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఆకలి దప్పుకులైనా, వస్త్రహీనత అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు క్రీస్తు ప్రేమ నుంచి ఏది కూడా నన్ను ఎడబాపలేదు. నేను క్రీస్తు అంతగా అంటుకట్టుబడి ఉన్నానంతే. నాకు క్రీస్తు మధ్యలోకి ఏదొచ్చిన ఒప్పుకోను నేను, అది శ్రమ కానీ, వస్త్రహీనత కానీ, కష్టం కానీ, ఏదైనా సరే. నో, నేను క్రీస్తుని విడిచిపెట్టడం, క్రీస్తు నుంచి వేరైపోవడం హైలీ ఇంపాసిబుల్, నో ఛాన్స్ అని అన్నాడు. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేసి ఇప్పుడు వెంటనే 9వ అధ్యాయంలోకి రాగానే, అవసరమైతే నా సహోదరుల నిమిత్తం అయితే నేను క్రీస్తు నుంచి నేను వేరైపోతాను అంటున్నాడు. వేరే నేను శాపగ్రస్తున్న అవడానికి నేను సిద్ధపడుతున్నాను అంటే, నశించిపోతున్న తన సహోదరుల నిమిత్తం అంత చింత, అంత తృష్ణ కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈరోజు నశించిపోతున్న ఆత్మల గురించి అంత తృష్ణ నీకు నాకు ఉన్నదా? మనం 3 పనులు చేయొచ్చు. 1, గో, నువ్వు వెళ్ళొచ్చు. 2, వెళ్ళేవారిని పంపించవచ్చు. యు కెన్ సెండ్, యు కెన్ గో ఆర్ యు కెన్ సెండ్. 3, ఆర్ అట్లీస్ట్ యు కెన్ ప్రే. కనీసం నువ్వు వెళ్ళలేకపోతే, నువ్వు వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించు. ఒకవేళ వెళ్ళేవారిని కూడా పంపించలేకపోతే కనీసం వెళ్ళేవారి కొరకు ప్రార్థించు, వెళ్ళేవారి కొరకు ప్రార్థించు. ఇది మనందరి బాధ్యత, ఇది మనందరి బాధ్యత. క్రీస్తునందు వాస్తవానికి ఈ పిలుపును అందుకునే, ఈ పిలుపును అందుకునే నేను నా సొంత ఇంటిని, నా బంధువులను, నా స్నేహితులను, నా అన్నదమ్ములను, నా ఇష్టమైనటువంటి ప్రాంతాన్ని, నెల్లూరు అంటే పిచ్చి నాకు, అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు ఎక్కడికో వచ్చాను. చాలా దూరంలో ఉన్నాను నేను, ఇక్కడ అక్కడికి దాదాపు 3 రోజుల ప్రయాణం. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, మా ఆయన వాళ్ళ అక్క చనిపోయిందని, మామ చనిపోయాడని. జస్ట్ జూమ్లో చూసుకోవడం, బాధపడడం తప్ప కనీసం వెళ్ళి చూసుకునే పరిస్థితి, వెళ్ళి చూసుకునే పరిస్థితి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో ప్రభా, నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొని వచ్చావు ప్రభా, నన్ను ఆ పక్కనికి ఎక్కడైనా వాడుకొని ఉండొచ్చు కదా ప్రభా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే నా సహోదరులకి క్రీస్తుని అంగీకరించారు, వాళ్ళు రక్షించబడ్డారు, వారు పరలోకానికి వెళ్తారు, రేపు నేను వాళ్ళు అక్కడ కలుసుకుంటా నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ ఏసుని ఎరగనటువంటి వాళ్ళు అనేక మంది నశించిపోతా ఉన్నారు, కనుక వీళ్ళని మరలా కలుసుకోలేను. అందుకోసమే వీరి నిమిత్తము ప్రభు నన్ను ఇక్కడికి పంపించాడు, సో వీళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించడానికి. ఎస్ నిజమే, మా సహోదరులను లేకపోతే నా బంధువులను నేను కోల్పోతా ఉన్నాను, బట్ ఐ హ్యావ్ ఎ హోప్, నాకు ఒక నిరీక్షణ ఉంది, ఒకరోజు నేను వాళ్ళని చూస్తానని. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మలను గురించి తృష్ణ. కనీసం నువ్వు వెళ్ళలేకపోతున్నావా, వెళ్ళేవని పంపించలేకపోతున్నావా, నీ ఇంట్లో భారతదేశం పటాన్ని పెట్టుకో. భారతదేశం ప్రతి రాష్ట్రం కొరకు వీలైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎక్కడో ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి, భారతదేశం పటాన్ని పెట్టుకొని ప్రతిరోజు భారతదేశం పటం మీద చేయిబెట్టి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, తన భార్యను వెలగా చెల్లించాడు, తన బిడ్డల్ని వెలగా చెల్లించాడు, తన ఆరోగ్యాన్ని వెలగా చెల్లించాడు, బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబాన్ని, అందరినీ, అన్నిటినీ వెలగా చెల్లించాడు. పిచ్చి పడుతుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అస్సామీస్ భాష నేర్చుకోవడానికి, మిస్సింగ్ భాష నేర్చుకోవడానికి అర్థం కావట్లేదు. ఈ భాషలు నేర్చుకోకుండా నేను వీళ్ళ మధ్య పని చేయలేను, ప్రయత్నం చేస్తున్నా, కష్టపడుతున్నా. అలాంటిది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, 40 భాషలు విలియం కేర్ ఎలా నేర్చుకున్నాడు, 40 భాషలు నేర్చుకోవడం కాదు, దాంట్లో దాంట్లో నిపుణత కలిగినటువంటి వారిగా తయారయ్యాడు. అంటే దాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి, విలియం కెరీ ఎంత టైం స్పెండ్ చేశాడు. మనం చాలా సింపుల్గానే వేస్తాం, ఆ విలియం కెరీ మన భాష నేర్చుకొని మన భాషలోకి బైబిల్ గ్రంథం తర్జుమా చేశాడు, అయిపోయింది ఒక మాటలో. కానీ ఒక్క మన భాష నేర్చుకోవడానికి ఎంత సమయాన్ని విలియం కెరీ వెచ్చించాడు. అందులో డిక్షనరీ చేయాలి, బైబిల్ చేయాలి, లిపి తయారు చేయాలి, ఇవన్నీ చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చి, అలాంటి 40 భాషల్లో ఆయన తర్జుమా చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చించుంటాడు గుర్తించి ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక్క పనిగా చేసిన ఆయన. ఇంకో పక్క బైబిల్ కాలేజీలో ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ఇంకో పక్క సువార్త ప్రకటిస్తున్నాడు, ఇంకో పక్క ప్రింటింగ్ పని చూసుకుంటా ఉన్నాడు. మరి ఇవన్నీ చేస్తూ తన భార్య బిడ్డలతో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తుంటాడు? నాకు అది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. తన భార్య బిడ్డలతో తన టైం ఎప్పుడు స్పెండ్ చేస్తుంటాడు? వాళ్ళకి కాశీ ఉండదా, మా డాడీ మాతో టైం స్పెండ్ చేయట్లేదు, మా డాడీ మాతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో, ఇంత దూరం వచ్చాం, ఇంత దూరం వచ్చాం, మా డాడీతో మాతో మాట్లాడట్లేదు, మా డాడీ ఎప్పుడు చూసినా పుస్తకాలు పట్టుకొని ఉంటాడు, ఎప్పుడు చూసినా లాందర్ కింద కూర్చొని ఉంటాడు. భార్యకి ఆశ ఉండదా, అందరు భార్యలు ఎలా ఉన్నారు, కనీసం నా భర్త నన్ను వాడు తీసుకొని కనీసం బయటికి వెళ్ళడు, నాతో మాట్లాడు, నాతో సమయాన్ని వెచ్చించట్లేదా? వాళ్ళు వెల చెల్లించారండి, వాళ్ళంతా వెల చెల్లించారు. అందుకోసం ఈరోజు నీ సొంత భాషలో నీ చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది తెలుసా? అయ్యో భారతీయులు నశించిపోకూడదని. కానీ ఇదే భారతీయుల పట్ల భారతీయులమైన మనకు లేదు ఆ తృష్ణ. భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరులను వాగ్దానం చేశాం కానీ, బట్ ఏ రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని. ఇద్దరు లేచిన దగ్గర నుంచి నేను, నా భర్త, నా బిడ్డలు, మేము బాగుండాలి, మాకు ఆస్తిపాసులు రావాలి, మాకు కారు కావాలి, మాకు బంగ్లా కావాలి, ఇదే మన ప్రార్థన. క్రీస్తునందు ప్రభువందే బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల పట్ల తృష్ణ కలిగి ఉన్నాడు పౌలు. అలాంటి తృష్ణ ఈరోజు మనకుందా ప్రశ్నించుకున్న 3 విషయాలు ముందు తీసుకొని వచ్చాను. పౌల్స్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు పౌలు యొక్క తృష్ణ. ఇక మీదట నేను నా కోసం కాదు క్రీస్తు కొరకు జీవించాలి, దట్ షుడ్ బి మై డెసిషన్, అది నా తీర్మానమై ఉండాలి. క్రీస్తు కోసం అవసరమైతే నేను దేన్నైనా వదులుకోవాలి. 2, పౌల్స్ ప్యాషన్ ఫర్ గాస్పల్, సువార్త కొరకు పౌలుకున్నటువంటి తృష్ణ. సువార్తను పంచుకోవడానికి అవసరమైతే కొన్నిసార్లు వెల చెల్లించాలి. అన్ని విషయాలు పంచుకుంటున్నాం కానీ సువార్తను పంచుకుంటున్నామా? యేసు ప్రేమ గురించి పంచుకుంటున్నామా? 3, పౌల్స్ ప్యాషన్ ఫర్ హిస్ బ్రదర్స్, ఆర్ లాస్టింగ్ సోల్స్, నశించిపోతున్న ఆత్మల కొరకు పౌలుకున్నటువంటి తృష్ణ. క్రీస్తునందు ప్రభువందే బిడ్డలారా, అవసరమైతే నా సహోదరులను సంపాదించుకునే నిమిత్తం క్రీస్తు నుంచి నేను వేరే శాపగ్రస్తుని అవడానికి కూడా నేను ఇష్టపడుతున్నానన్నాడు. మరలాంటిది నీ భర్తను సంపాదించుకోవడానికి, నీ భార్యను సంపాదించుకోవడానికి, నీ కుటుంబ సభ్యుల్ని, లేదా నీ బంధువుల్ని, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని సంపాదించుకోవడం కోసం అవసరమైతే నువ్వు కొన్నిసార్లు నష్టపోవడానికి ఇష్టపడతావా? అవసరమైతే నువ్వు కొన్నిసార్లు ఓర్చుకోవడానికి ఇష్టపడతావా? నన్ను ఏమన్నా ఒప్పుకుంటాను కానీ ఒక మాట నన్ను అంటే ఓర్కని అంటే ఎందుకు ఒప్పుకుంటాను సార్? కదండి, నేను ఏదైనా తప్పు చేసి అంటే ఒప్పుకుంటాను కానీ ఊరికే నన్ను ఒక మాట అంటే ఎందుకు ఒప్పుకుంటాను? పౌల్ని ఏమన్నారు తెలుసా? నీకు అతి విద్య వలన పిచ్చి పట్టింది పౌలు అని అన్నారు. నువ్వు పిచ్చోడి రా అని అన్నారు. యేసుప్రభుని ఏమన్నారు తెలుసా? తిండిపోతు అని అన్నారు. ఊరికనే అన్నారండి, యేసుప్రభుని తిండిపోతు అన్నారు, దయ్యములకు అధిపతి అన్నారు, నువ్వు బయల్జబూలు అని అన్నారు. క్రీస్తునందుప్రభుని మిడ్డారా, ఆలోచించండి, ఏదో ఒక తీర్మానం తీసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయాన్ని